చదువుకుందాం ఆ మాట. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలము పొందుదురు,
నూతన బలమును పొందుతారు.
వారు పక్షిరాజుల వలె,
వారు పక్షిరాజు వలె
రెక్కలు
చాపి పైకి ఎగురుదురు,
అలయక పరిగెత్తుదురు,
అలయక పరిగెత్తుతారు,
సొమ్మసిల్లక
నడిచిపోతారు. ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుతారు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు అని రాయబడింది. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుడు నాకు సహాయం చేయాలని దేవుని వైపు ఎవరైతే కన్నులెత్తి చూస్తారో, ఎందరైతే దేవుని వైపు చేతులు చాపి ప్రార్థిస్తారో, దేవుని చేతుల మీద ఏదైనా నేను తీసుకోవాలని ఆశించి ఆశతో ఆయన వైపు కనిపెట్టి చూస్తారో, వారిని దేవుడు నూతన బలముతో నింపుతాడు. పాత బలం కాదండి, నూతనమైన బలముతో ప్రభువు నింపుతాడు. అప్పుడంట వాళ్ళు పక్షిరాజు వారి రెక్కలు చాపి పైకి ఎగురుతారంట, అలయక పరిగెత్తుతారంట, వాళ్ళ పరుగులో అలుపు ఉండదండి. ఇది ఏ బలాన్ని గురించి రాయబడింది అంటే, మన భుజబలాన్ని గురించి కాదు, లేకపోతే మన శరీరానికి సంబంధించిన బలం కాదండి, మన ఆత్మకు సంబంధించిన బలం. మన ఆత్మను దేవుడు బలముతో నింపుతాడు, మన మనస్సును దేవుడు శక్తితో నింపుతాడు. ఎప్పటికప్పుడు నూతనమైన సంవత్సరాలు జరుగుచుండగ తన కార్యాలు నూతన పరచబడేటట్లు ఒక నూతనమైన బలాన్ని ఎప్పటికప్పుడు నిన్న ఇచ్చిన బలం కాదు, అంతకు మించిన బలంతో దేవుడు మనల్ని నింపుతాడు. ఎప్పటికప్పుడు ఒక క్రొత్త తైలముతో మనల్ని ప్రభు అభిషేకిస్తాడు. ఒక నూతనమైన బలాన్ని దేవుడు మనకిస్తాడు, అది ఆత్మ బలం. ప్రేమైన వాళ్ళరా, శరీరం బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలని శుభ్రంగా దానికి ఫుడ్ పెట్టి పోషించి బలపరుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మహిమకరంగాను సాగిపోవాలంటే తన మనస్సులో లేకపోతే తన ఆత్మలో బలం ఉండాలి. ఒక సమస్య వచ్చింది ఇస్రాయేల్ ప్రజలకి. అప్పటికి ఇస్రాయేల్ ప్రజల్ని పరిపాలించే రాజు నాడు సౌలు రాజు. సౌలు రాజుకు ఉండవలసిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. బలవంతుడండి, ఎన్నో యుద్ధాలు చేసిన యుద్ధ నేర్పరి, యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు ఉన్నాయి, యుద్ధం చేయగలిగినంత నైపుణ్యత అతనికి ఉంది, కండబలం ఉంది, భుజబలం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురుగా నిలబడగలిగిన ఆత్మశక్తి తనలో లేదు. ఆ శక్తి లేదు, ఆ సామర్థ్యం లేదు. పిరికివాడిలాగా తన గుడారంలో జరబడ్డాడు, గుడారం విడిచి రావట్లేదు. 40 డేస్ ఉండి ఒక సమస్య పట్టి పీడిస్తూ ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? దేశపు భవిష్యత్తు ఆ సమస్య మీద ఆధారపడి ఉంది. ఇస్రాయేల్ ప్రజలకి అవమానం తెచ్చే సమస్య వచ్చి గుమ్మంలో కూర్చునింది. సాహసించలేకపోయాడు, ఎదిరించలేకపోయాడు, వెలుపటికి రాలేకపోయాడు. ఎవరైనా వెళితే ప్రోత్సహిస్తాను, అవసరమైతే నా ఆయుధాలు ఇస్తానన్నాడు ఒక రాజు. రాజు లక్షణమేనా అది? ఒక రాజుగా సమస్యకు ధీటుగా నిలబడి పోరాడవలసిన వాడు. గుడారంలో జరబడ్డాడు, కానీ పురిలరా, స్ట్రెంగ్త్ లేదు, బలం లేదు, ఆయుధం లేదు, ఆయుధాలు ధరించుకోవడం కూడా చేత కానీ ఒక బలహీనమైన యవనస్తుడు. వయసు లేదు, ఏంటండి, యుద్ధ నేర్పరి కాదు, యుద్ధం చేసిన అలవాటు లేదు, ఇంత క్రితం ఎప్పుడు యుద్ధ భూమికి రాలేదు, ఇంత క్రితం ఎప్పుడు యుద్ధం చేయలేదండి. అలాంటి వ్యక్తి ఒక కఠినమైన సమస్యను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు అంటే దాని కారణం ఏంటంటే పురిలరా, అతని ఆత్మలో దేవుడు నింపిన శక్తి. యెహోవా కొరకు ఆయన ఎదురు చూశాడు. నీ ఆయుధాల మీద ఆధారపడి వస్తావేమో, నేను యెహోవా జీవము కలిగిన, నీవు తిరస్కరించిన జీవము కలిగిన యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను అని చెప్పాడు. దేవుని కోసం ఎదురు చూశాడు, దేవుడు తనను బలపరిచాడు. ఎంతో కఠినమైన సమస్య, 40 రోజుల నుండి వేధించిన ఒక సమస్యను కొన్ని నిమిషాల్లోనే సాల్వ్ చేశాడండి. కారణం ఏమిటి? ప్రిల్లర సౌలు రాజు, దావీదు సామాన్యుడు. మరి సామాన్యుడుకున్న ఆత్మశక్తి సౌలు లేకుండా పోవడం బహు శోచనీయం కాదంటారా? మరి ఎంతో కాలం నుండి భక్తి చేస్తున్నావు, ఎంతో కాలం నుండి మందిరానికి వస్తున్నావు, ప్రతి వాగ్దాన సందేశ కూడికలో పాలు పంపులు పొందుతున్నావు, ప్రతి ప్రత్యేక ప్రార్థన కూడికలో పాలు పంపులు పొందుతున్నావు, ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్స్లో దేవుని వాక్యాన్ని వింటున్నావు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వాట్సాప్లో అందరికీ చాటి చెప్తున్నావు, అంతా మంచిదే. కానీ నీ ఆత్మలో శక్తి ఉందా? సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఇలా ఉంటుందా? ఉండకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు సమస్య వెళ్ళిపోతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? నీ యాత్ర నీకు అలుపునిస్తుంది. నీ ప్రయాణంలో నీవు సమస్యలు పోతున్నావు, నీవు నడవలేకపోతున్నావు, ప్రతి రెండు రోజులకు ఒకసారి మూల పడుతున్నావు, ప్రతి రెండు రోజులకు ఒకసారి కూర్చుండిపోతున్నావు, ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి అలసిపోతున్నావు, విసుగు చెందుతున్నావు, కలవరం చెందుతున్నావు, కన్నీరు పెట్టుకుంటున్నావు. వీటన్నిటికీ మూలం ఏంటంటే చూడవలసిన దేవుని వైపు చూడకపోవడమే. ఆయన వైపు కన్నులెత్తి చూడగలిగితే, ఆయన సహాయం కోసం నీవు అర్థించగలిగితే, ఆయన నీ ఆత్మను శక్తితో నింపుతాడు. ఇక నీ ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉంటుంది. శుభప్రదమైన ప్రయాణాన్ని, శక్తికి మించిన ప్రయాణాన్ని నువ్వు చేయబోతున్నావు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. బైబిల్లో నేను ఒక ఇద్దరు పరిశుద్ధుల గురించి చెప్పాలని ఆశిస్తున్నానండి. వాళ్ళలో ఉన్న ఆత్మబలం, వాళ్ళు సమస్యలకుండా ఎలా ముందుకు సాగిపోయారు, దేవుడు వారి ఆత్మను నింపిన బలం, ఆ సామర్థ్యాలు ఏంటో బైబిల్ నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథంలో 13:13 మనం చదువుదాం.
యెహోవా నాకు విరోధి అయ్యను, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే.
యెహోవా నాకు విరోధి అయ్యను, అది మిమ్మల్ని నొప్పించిన దానికంటే.
నన్ను మరి ఎక్కువగా నొప్పించిన,
నన్ను మరి ఎక్కువగా నొప్పించాను.
వారితో చెప్పాను, వారు ఎలుగెత్తి ఏడవగా.
అండ్ 20 కూడా చదవండి, 20 కూడా చదవండి.
ఆమె సర్వశక్తుడు,
సర్వశక్తుడు
నాకు చాలా దుఃఖము కలుగు చేశాను కదా.
సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు
కనుక నన్ను నయోమి అనక,
నన్ను నయోమి అని పిలవక,
మారానుడి,
నన్ను మారా అని పిలవండి. 15 కూడా.
ఆమె ఇదిగో,
ఇదిగో
నీ తోడి కోడలు,
నీ తోడి కోడలు
తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకును,
జనుల యొద్దకును, దేవుని యొద్దకు తిరిగి వెళ్ళింది కదా.
నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను,
వెళ్ళవలెను.
అందుకు రూతు,
అందుకు రూతు
నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టుమని అని అనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు.
ఓకే,
నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను.
ఓకే,
నీవు నివసించే చోటనే నేను నివసించేదను.
ఓకే,
నీ జనమే నా జనము,
నీ జనమే నా జనము,
నీ దేవుడే నా దేవుడు,
నీ దేవుడే నా దేవుడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మనం చూస్తాం. ఒక ఆమె సీనియర్ బిలీవర్ అన్నమాట, బెత్లెహేములో పుట్టిందండి. వాళ్ళ పితరులందరూ కూడా బెత్లెహేములో పుట్టిన వాళ్ళు. బెత్లెహేము రక్షకుడైన యేసు క్రీస్తు వారు పుట్టబోయే ప్రాంతం అది. ఇంకా అప్పటికి పుట్టలేదండి, పుట్టబోతాడు. ఆ బెత్లెహేం అనే ప్రాంతంలో బెత్లెహేము దేవుడు కోరుకున్నాడు. ప్రపంచాన్ని పాలించే యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములో నుండి పుడతాడంటే ఆ పట్టణానికి, ఆ గ్రామానికి ఉన్న విలువ, విశేషత ఏంటో మీరు ఆలోచించాలి. ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి బెత్లెహేమును గురించి. అలాంటి ప్రాంతంలో పుట్టిన ఏంటంటే సీనియర్ బిలీవర్, ఆమె ఏమని మాట్లాడుతుంది తెలుసండి? యెహోవా నాకు విరోధి అయ్యాడు. భర్తను పోగొట్టుకునేది వాస్తవమే, పిల్లలను పోగొట్టుకునేది వాస్తవమే, రిక్తురాలుగా మారింది వాస్తవమే. కానీ ఆమె నోటి మాటలు చూడండి, యెహోవా నాకు విరోధి అయ్యాడు. సమస్య వచ్చినప్పుడు ఎంత పడితే అంత మాట్లాడేస్తామా? వాస్తవంగా నయోమికి దేవుడు విరోధి అయి ఉంటే ఈమె కూడా చచ్చూరుకోవలసిందే. భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, నువ్వు బతికే ఉన్నావు కదా. ఆయన నీతో విరోధం పెట్టుకుని ఆయన ఏం చేస్తాడు? దేవుడు మనకు విరోధి అయ్యి ఆయన మనతో విరోధం పెంచుకొని దానివల్ల దేవునికి ఏంటి లాభం? ఎలిమెలక్ ఫ్యామిలీ దేవుని సన్నిధికి దూరమై మోయాబు దేశానికి వెళ్ళి శాపగ్రస్తమైన కార్యక్రమాలు పడిపోయి శాపమైపోయారు. ఆ నింద దేవుడి మీద వేస్తే ఎలా? నీవు చేసిన అతిక్రమం, నీ కుటుంబం చేసిన అతిక్రమం, నీ కుటుంబం తొలగిపోయింది, నీ కుటుంబం తొట్టిల్లిపోయింది. అరే నా పాపం వల్ల ఇలా జరిగిందే, నా అజ్ఞానం వల్ల ఇలా జరిగిందే, తెలివిగా బ్రతకవలసిందే, నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా అజ్ఞానంగా ప్రవర్తించాను, అవి మాట్లాడకుండా యెహోవా నాకు విరోధి అయ్యాడు, సర్వశక్తుడు నాకు కీడును చేశాడు, దుఃఖాన్ని కలిగించాడు, దుఃఖం మీద దుఃఖాన్ని కలిగించాడు, అది మిమ్మల్ని నొప్పించేదానికంట నాకే ఎక్కువ నొప్పిని కలిగించింది అని బాధపడుతుంది. ప్రిల్లర్ నేను గతంలో కూడా మీకు చెప్పాను, ఈ నయోమి ఊర్లోకి వస్తే ఊరంతా పోగయ్యారంటండి. ఊరు వాళ్ళందరూ వచ్చారంట ఆ గవిని దగ్గర. ఊరు ఊరే వచ్చి నయోమి వచ్చింది, నయోమి వచ్చింది, నయోమి వచ్చిందని అందరూ వచ్చినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు ఒక శుభవచనం పలకొచ్చు కదా. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చూడండి ఆలోచన విధానాలు, మనిషి యొక్క ఆలోచన విధానం చూడండి. పాజిటివ్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి. అందరూ చచ్చారు, నీ బతికి బయటకు వచ్చావు. చాలామంది హాస్పిటల్లోనే పోయారు, నీ బ్రతికి ఇంటికి వచ్చావు. కరోనా వైరస్ వలన చాలామంది ఆకురాలు రాలిపోతున్నారు. నీవు సజీవంగా ఉన్నావు, సజీవుడిగా ఉన్నావు, సజీవురాలుగా ఉన్నావు, సజీవులున్న దేశంలో ఉన్నావు. ఊపిరాడక ఊపిరి పీల్చుకోలేక విలవిల్లాడిపోయారు, నీ కళ్ళ ముందే అనేకుల ఎటు అనేకులు రాలిపోయారండి. కానీ నువ్వు సజీవుడిగా ఉన్నావు, సర్వోన్నతుని నీడలో నీవు బ్రతుకుతున్నావు, బట్ట కట్టావు, బ్రతికావు, మరలా వచ్చి నీ స్వదేశానికి వచ్చావు, నీ స్వజనుల దగ్గరికి వచ్చావు. ఎంత గొప్ప సంగతి అండి. మీ అందరిని చూడడం నాకు ఆనందంగా ఉందని ఒక మాట అంటే ఎంత బాగుండేదండి. నీ సర్వశక్తుడు నాకు కీడు చేశాడు, నన్ను రిక్తురాలుగా చేశాడు, నేను సమృద్ధి గల దానికి వెళ్ళాను, గతి లేని దానికి తిరిగి వచ్చాను. కొంతమంది ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళ నోట పాజిటివ్ థింగ్సే ఉండవండి. పాజిటివ్గా మాట్లాడడం రాదు. వాళ్ళ మనసులో శ్రేష్టమైన విషయాన్ని ఆలోచించారండి. ఎప్పుడు చెడునే మాట్లాడుతుంటారు. కానీ ప్రియులారా, నయోమి ఏ విధంగా అయితే తన భర్తను పోగొట్టుకునిందో అదేవిధంగా రూతు కూడా తన భర్తను పోగొట్టుకుంది. తాను కూడా బాధలోనే ఉంది. కానీ ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది తెలుసండి? ఆమె ఏమంటే తెలుసా, నన్ను నా దేవతల దగ్గరికి వెళ్ళమని చెప్పవద్దు. ఓర్ప వెళ్ళిపోయిందండి, తన స్వజనుల దగ్గరికి, తన దేవుడి దగ్గరికి వెళ్ళింది. రూతు అంటది, నన్ను వెళ్ళమని బలవంతం చేయొద్దు, మరలా పాత ఆచారంలోనికి, పాత పద్ధతిలోనికి, రోత బ్రతుకులోనికి నన్ను వెళ్ళమని చెప్పొద్దు. నీ దేవుడే నా దేవుడు చెప్పట్లు కూడా మందులు గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నయోమి సమస్యలను స్మరిస్తుంది, రూతు దేవుని స్మరిస్తుంది. నయోమి సమస్యల్ని ఆరాధిస్తూ ఉంది, రూతు దేవుని ఆరాధిస్తుంది. నయోమి ఒకవైపున సమస్యలను పెట్టిందండి, మరోవైపున దేవుడిని పెట్టింది. ప్యారలల్గా ఒకవైపున సమస్య, మరోవైపున దేవుడిని పెట్టుకొని ఎటువంటి సమస్యలను చూసి దేవుడిని దూషిస్తుంది. తనకు వచ్చే సమస్యలన్నింటికి కారకుడు దేవుడు అని చెప్పి దేవుడి మీద నింద మోపుతుంది. కానీ ప్రియులారా, రూతు అలా చేయలేదు. తనకు కూడా పెయిన్ ఉందండి, ముసలిది, నీకే భర్త పోయాడని అంత బాధ ఉంటే ఒక యవనస్సురాలండి, పెళ్ళి అయ్యను 10 సంవత్సరాలు కూడా కాల, పిల్లలు కూడా లేరు, భర్త చనిపోయాడు, రూతుకి ఎలా మాట్లాడతారు సమాజం, ఎలా మాట్లాడతారు, ఇది ఏమని అడుగు పెట్టిందో కొంపలో మింగేసిందండి. ఏమని అడుగు పెట్టారు, ఏ గడిలో అడుగు పెట్టారు, ఏమని అడుగు పెట్టారు, వీళ్ళు అడుగేంటో అని చెప్పి రకరకాలుగా మాట్లాడు ఉంటారు. మరి అది పెయిన్ కాదా, అది కష్టం కాదా, అది బాధ కాదా, అది నింద కాదా, అది దుఃఖం కాదా? కానీ ఆమె ఏ రోజు నా భర్తను పోగొట్టుకున్నాను, మామయ్య గారు పోయారు, బావగారు పోయారు, నా జీవితం ఇలా అయిపోయిందే, యెహోవా నాకు విరోధి అయ్యాడు, ఇవేమీ మాట్లాడలేదు ఆమె. ఎందుకంటే ఆమె గుండె నిండా ఆత్మబలం, దేవుణ్ణి చూసింది, దేవుని మహిమపరిచింది, దేవుని గణపరుస్తూ వచ్చిందండి. అది రూతులో ఉన్న అనుభవం. రూతు అంటే ప్రియులారా సాటిస్ఫాక్షన్, అంటే తృప్తి, సంతృప్తి అని అర్థం. దేవుడు తనను నడిపించే మార్గంలో సంతోషంగా, సంతృప్తిగా జీవించడం నేర్చుకునేదండి. నయోమి అంటది కదా, వెళ్ళిపోండి, మీరు తిరిగి వెళ్ళిపోండి, మీ దేవతల దగ్గరకు తిరిగి వెళ్ళిపోండి, మీ కుటుంబాలకు మీరు తిరిగి వెళ్ళిపోండి. ఓర్ప వెళ్ళిపోయింది, మరలా విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయింది, మరలా శాపగ్రస్తమైన బ్రతుకులోనికి వెళ్ళిపోయింది. నీవు కూడా వెళ్ళిపోమని టీచ్ చేస్తుందని బోధిస్తుంది. ప్రియులారా, ఏమనింది, చిన్నప్పుడు నేను విన్నాను దేవుని దివ్యమైన విషయాలు, ఆయన చేసే పరాక్రమ విషయాలు. కాబట్టి నేను యూదా దేశంలో ఎలా బతుకుతున్నా నాకు తెలియదు, కానీ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వైపున వెళ్ళి ఖచ్చితంగా ఆ పరిశుద్ధులతో పాటు, పరిశుద్ధుల సహవాసం నేను బ్రతకాలి. చెప్పలు కూడా ముందు గట్టి ఆమె ఊహించలేదండి తన లైఫ్లో బోయాసు వస్తాడని. ఒక మోయాబు స్త్రీ, ఒక మోయాబు స్త్రీ, ఒకప్పుడు శాపగ్రస్తమైన బ్రతుకు బ్రతికిన వ్యక్తి, ఒకప్పుడు వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉండేదంటే పసిపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ విగ్రహాలకి బలి ఇచ్చేవాళ్ళు. అలాంటి చోట పెరిగిన వ్యక్తి తన దేవతలు విడిచి, తన ఆచారాలు విడిచి, తన రాజనగరాన్ని విడిచి, భోగాల్ని విడిచిపెట్టి, పాపాలను విడిచిపెట్టి, ప్రియులారు నీ దేవుడే నా దేవుడని కంకణం కట్టుకుని దేవుని సన్నిధికి యూదా బెత్లెహేముకి ఆమె అడుగుపెట్టినట్లు మనం చూస్తున్నాం. ఆమె జీవితాన్ని ప్రభు ఆశీర్వదించాడు. అందుకే ఆయన అంటాడండి, యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి కొరకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక పరిశుద్ధుల గురించి బైబిల్లో చెప్తాను మీకు, వాళ్ళకున్న ఆత్మబలాన్ని గురించి. నెహేమియా గ్రంథం 1:1 నెహేమియా గ్రంథం 1:1 ఓకే, 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున షూషోను కోటలో ఉండగా, ఇక్కడ నెహేమియా చరిత్ర మనం చూస్తాం. కిస్లేపు అనే మాసం అంటే ప్రియులరా, దానికి అర్థం ఏంటంటే ఎదురు చూడడం అనమాట. నేను మీకు చెప్పాను, ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో వారికి నూతన బలాన్ని ఇస్తాడని. ప్రియుల, ఇది 9వ నెల. ఈ నెలకు అర్థం ఏంటంటే ప్రియులరా, ఎదురు చూడడం. ఆ ఎదురు చూడ మాసంలో ఆయన ఎక్కడున్నంటే శూషాను కోటలో ఉన్నాడంట. చదవండి, 5వ వచనం చదవండి. ఎట్లనగా, ఆకాశమందున దేవా, యెహోవా భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి ఆజ్ఞలను అనుసరించి నిబంధనను స్థిరపరచబడ. చూడండి, ఎదురు చూచే మాసము, 9వ మాసం, ఎదురు చూచే మాసంలో ఆయన ఉన్నాడు. ఆ నెలలో ఆయనకు ఒక వార్త తెలిసింది. వార్త తెలిస్తే దానికోసం ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేశారంటే, నిబంధనను స్థిరపరచువాడా, నీవు నిబంధన చేస్తే దాన్ని నెరవేర్చే దేవుడవు. ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలని, దేవుడు మనకు చేసిన నిబంధనలు అన్నిటిని కూడా గుర్తు చేసి మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. సో నిబంధనని స్మరించి నిబంధన దేవుడికి గుర్తు చేస్తున్నాడు. ప్రభువా, మీ మనస్సును మార్చుకుని వైపు త్రిప్పబడితే. చూడండి, యెరూషలేములో ప్రాకారాలన్నీ కూలిపోయాయి. ఈ వార్త తనకు తెలిసింది. నేను సేఫ్గా ఉన్నాను, నేను రాజనగరంలో ఉన్నాను, రాజుకి పానాన్ని అందించే పదవిలో ఉన్నాను, నా మట్టుకు నేను బాగున్నానని కోరుకోలేదు. ఒక విషయం తెలిసింది ప్రియులరా, దానికోసం ఎదురు చూచే మాసంలో ఆయన ఉన్నాడు. ఆ మాసంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. వార్త తెలియగానే ఏమని ప్రార్థన, నిబంధనను గుర్తు చేసి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. సో ప్రియులరా, నిబంధన అనేది ఉంటుంది. యూదుల్లో కూడా చాలా నిబంధన ఉంటుంది. రకరకాల నిబంధనలు ఉంటాయి. నిబంధన కొన్ని గుర్తులు ఉంటాయి. సో ప్రియమైన వారా, నెహెమ్యా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చూడండి, నిబంధనను స్మరించి, దేవా నువ్వు మాకు ఇలా నిబంధన చేసావు, ఇలా మాకు మాట ఇచ్చావు, ఆ మాటను నెరవేర్చమని ప్రార్థన చేసి, ప్రార్థన చేసి వెంటనే గళ్ళు తెరిచి, ఏది దేవుడు రాలేదని అనలా. ఆయన ప్రార్థన చేసి దాదాపుగా 4 నెలలండి. అది నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. ఫాస్ట్గా చదువు. అటు తర్వాత ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు. చూడండి, నీసాను మాసము అంటే అది మొదటి నెల. మనకు జనవరి ఎట్లో, వాళ్ళకి నీసాను మాసం అంటే 1వ నెల. 9వ నెల ఆయన విషయాన్ని తెలుసుకొని ప్రార్థన చేశాడు. 9వ నెల ఆయన ప్రార్థన చేశాడు. తనకు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసండి? మొదటి నెల అంటే 9, 10, 11, 12 3-4 నెలలు గడిచిన తర్వాత అతని ప్రార్థనకు సమాధానం వచ్చింది. ఎప్పుడు పలకని రాజు నెహెమ్యా, ఏంటి హెల్త్ బాగాలేదా, ఏంటి కలతగా ఉన్నావన్నారు. అయ్యా, నా దేశంలో, ఇస్రాయెల్ దేశంలో ప్రాకారాలన్నీ కూడా కూలిపోయాయి, గుమ్మాలన్నీ కూడా పాడైపోయాయి. నా ప్రజలు సురక్షితంగా లేకపోతే నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను? సరే, ఏం చేద్దామంటే నాకు కొంచెం అనుమతి ఇస్తే నేను వెళ్ళి ప్రాకారాలు కడతాను. ప్రియులరా, రాజు పర్మిషన్ ఇచ్చారు. కేవలం 52 రోజులు ప్రాకారాన్ని కట్టి పూర్తి చేశారు. చప్పట్లు గుర్తు దేవుని నా మనసులో గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు అలేక పరిగెత్తుతారండి, సమస్యలకు నడిచిపోతారు. వారికి ఆత్మ బలాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. నెహెమ్యాలో ఉన్న ఆ మెచ్యూరిటీ, నెహెమ్యాలో ఉన్న ఆ పెద్దరికం, ఆ నెహెమ్యాలో ఉన్న ఏంటంటే ఆ హోందా తనం, నెహెమ్యాలో ఉన్న ఏంటంటే ఆ మెచ్యూరిటీ మైండ్ని మీరు ఆలోచిస్తే, ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తారండి. చదవండి, 2వ అధ్యాయం 15వ వచనం. మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారంలో చూచిన మీదట వెనకకు మరలి లోయ గుమ్మముల బడి తిరిగి వచ్చి తిని, ఎప్పటి ఏంటంటే ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకి కానీ, యాజకులకి కానీ, యజమానులకి కానీ, అధికారులకి కానీ, పనిచేయు ఇతరమైన వారికి కానీ నేను ఆ సంగతిని చెప్పి ఉండలేదు. ఆయన వెళ్ళి అన్నీ వర్క్ స్టార్ట్ చేయకముందు ఆ ప్రాకారాలు అవన్నీ కూడా చూసి వచ్చాడండి. మిడ్ నైట్లో వెళ్ళి చూసి వచ్చాడంతా. ప్రియులరా, ఆయన వెళ్ళి వచ్చిన సంగతి, ప్రభు తనకు చెప్పిన సంగతి ఏంటంటే, యాజకులకి కానీ, యూదులకి కానీ, అధికారులకి కానీ ఎవరికి చెప్పలేదండి. సంగతిని దాచాడు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. మెచ్యూరిటీ ఏంటండి, మైండ్ మెచ్యూర్ అంటే ఏంటండి, పెద్దరికం అంటే ఏం తెలుసండి, సంగతిని దాచాలి. పెద్దరికం అంటే ఏం తెలుసండి, నేను పెద్దాన్ని చెప్పుకోవడం కాదు. సరే, వెళ్ళాడు, చూశాడు, ఎవరికి చెప్పలేదండి. మనం చూసిందంతా అందరికీ చెప్పాలని ఏం లేదు, మనం చదివిందంతా ప్రపంచానికి చెప్పాలని లేదండి. కొన్ని దాచాల్సిన విషయాలు ఉంటే దాచాలి. సామెతలు 11:13 రాయబడింది, నమ్మకమైన వ్యక్తి అంట సంగతిని దాచుతాడు. సో మనకి ఏదైనా విషయం తెలిసే పెద్దరికం ఏంటంటే దాని గుండెలు దాచుకొని జాగ్రత్త దానికోసం ప్రార్థన చేయాలి. అది పెద్దరికం, అది మెచ్యూరిటీ అంటే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అండ్ ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి నెహెమియాలో మనం చూసుకో, చాలా 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 పాజిటివ్ థింగ్స్, ఆ మెచ్యూరిటీ, ఆ గొప్పతనం చాలా ఉన్నాయి. సో యజ్రా ఏమో ప్రజల్ని లీడ్ చేసే డ్యూటీలో ఉన్నాడండి. అప్పటికీ ప్రజలందరికీ బోధించడం, వాక్యం చెప్పడం, అది యజ్రా వర్క్ అండి. జెరుబ్బాబెలు వచ్చేసి చర్చ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నెహెమియాకు వచ్చేసి ప్రాకారాలు కట్టే పని ఇచ్చారండి. అసలు ఎవరి ఎవరి వర్క్లో వాళ్ళు ఉండాలి, అదే పెద్దరికం. ప్రేమైన వాళ్ళారా, ఎవరెవరు 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 వంతులు వాళ్ళు నిలిచి పని చేయాలి, ఆ పెద్దరికం. నేను రాజుగారి దగ్గర నుండి వచ్చాను, బాణం అందించేవాడిని రాజుగారి దగ్గర, రాజుగారికి బాగా క్లోజ్ నేను. అర్థమవుతున్నాను నేను చెప్పేది? నీ వంతు, నీ పిలుపు, నీ దర్శనం, దాన్ని బట్టి నువ్వు ముందుకు సాగిపోవాలి. చప్పట్లు కొడితే ప్రభు నా మనస్తుంది అన్నట్టు గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, మీరు నెహెమియా గ్రంథంలో చూడండి, ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రాకారాలు కట్టారో వాళ్ళందరి పేర్లు మెన్షన్ చేసుకుంటూ వస్తాడు. ఏ ఒక సింగిల్ ఏంటండి, ఏ గోత్రపు వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు వీళ్ళు ప్రాకారం కట్టారు, అక్కడ నుండి వాళ్ళు ప్రాకారం కట్టారు, అక్కడ నుండి వాళ్ళు కట్టారు, అక్కడ నుండి వాళ్ళు గోడ కట్టారు, అక్కడ నుండి వాళ్ళు గుమ్మం పెట్టారు. మొత్తం లిస్ట్ అంతా రాశాడు. ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి? మొత్తం ప్రాకారం నేనే కట్టాను, నేనే నా వల్లనే కాదు. అందరి కష్టాలు ఉంటుంది దేవుని సేవలో. నేనే నా వల్లనే అని అనుకుంటే పిల్లరు అది ఎలా? నెహెమియాలో ఉన్న పెద్దరికం, ఆత్మశక్తి, ఇవన్నీ ఆత్మశక్తి అంటారండి. ఆత్మలు బలవంతులు, అనుభవాలు ఇలా ఉంటుంది. సంగతిని దాచుతారు, అనవసరమైన వాళ్ళ విషయాల్లో తలపెట్టరండి. ఎవరు ప్రాజెక్ట్ వాళ్ళు, ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి, అదే పెద్దరికం అంటే. అండ్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి? పక్కన మనిషి కష్టాన్ని నీ కష్టంలో, నీ ఖాతాలో కలుపుకోకూడదు. ఎవరి కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వాలి. అందరి పేరు మెన్షన్ చేసుకొస్తాడండి, అంత అవసరమా చెప్పండి? అసలు ఎవడెట్టిపోతే నాకెందుకని అనుకోలేదండి. ప్రతి వారికి ఒక బాధ్యత ఉంటుంది. ప్రతి వాళ్ళు కష్టపడ్డారు, అందరూ భారాన్ని మోశారు, అందరూ ప్రయాసపడ్డారు, అందరూ ఎవరి వంతులు వాళ్ళు కృషి చేస్తూ వచ్చారు. అందరు వరుసగా అందరి పేర్లు రాసుకుంటూ వస్తారండి. అంత గొప్పతనం నెహెమియా. ఇది ప్రియుల యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళు ఉన్న ఆత్మబలం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా.